ప్రియమైన ఆత్మబంధువులరా, కేవలము విష్ణువును ప్రధానంగా పెట్టుకుని విష్ణువు ఒక్కడే దేవుడు, విష్ణువే ఆది పురుషుడు అని కేవలం విష్ణువునే ఉపాసన చేసే వాళ్ళని వైష్ణవులు అని అంటారు. కేవలం అదేవిధంగా శివుడు శివుణ్ణే ప్రధాన దేవతగా పెట్టుకుని ఆ శివుడికి అగ్రస్థానం ఇచ్చే వాళ్ళందరినీ శైవులు అంటారు. విష్ణువుకి అగ్రస్థానం ఇచ్చేవాళ్ళు వైష్ణవులని, శివుడికి అగ్రస్థానం ఇచ్చేవాళ్ళేమో శైవులు అంటారు. మనం ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, మనం స్మార్తులు అంటారు. స్మార్తులు అంటే మనకు శివుడు సమానమే, విష్ణువు సమానం. శివుడి యొక్క హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయం శివుడు, ఆ ఇద్దరు వేరు కాదు. అంటే శివుణ్ణి విష్ణువుని సమానంగా చూసి వారిలో భేదం మనం చూడం. వారిలో భేదం చూడకుండా శివుణ్ణి మనం ఎంత ప్రేమతో అర్చన చేస్తామో అలాగే విష్ణువుని కూడా అంత ప్రేమగా అర్చన చేసుకుంటాం. అంటే మనకి శివకేశవ భేదం లేని వాళ్ళం. మనం శివుణ్ణి ఆరాధిస్తాం, కేశవుణ్ణి ఆరాధిస్తాం. అంచేది మనల్ని శివకేశవ భేదం లేని వాళ్ళందరినీ కూడా స్మార్తులు అంటారు. ఎన్నో సిద్ధులు ఉన్నాయి. కొంతమంది చనిపోయిన మనిషిని కూడా బతికించగలరు, కొంతమంది చనిపోయిన మనిషిని కూడా బతికించగల సిద్ధులు ఉన్నాయి. కానీ భగవాన్ ఏమంటున్నారంటే, ఆత్మజ్ఞానం ముందు ఇటువంటి సిద్ధులన్నీ ఏ పాటివి, జ్ఞానం ముందు ఇవి సమానమే కాదు. ఆ జ్ఞానం యొక్క వైభవం, ఆ జ్ఞానం యొక్క విలువ నీకు తెలియనప్పుడు ఈ సిద్ధి నీకు గొప్పదిగా ఉంటుంది. ఆ జ్ఞానం యొక్క వైభవం తెలియనప్పుడు ఈ సిద్ధి నీకు చాలా గొప్పదిగా ఉంటుంది, చనిపోయిన వాడిని బతికించడం అనేది. కానీ జ్ఞానం యొక్క వైభవం తెలిసినప్పుడు ఈ సిద్ధులు అయి చనిపోయిన వాడిని బతికించడం కూడా పెద్ద పని కింద, విశేషం కింద నీకు అనిపించదు అయ్యా. అంటే ఎన్ని సిద్ధులు ఉన్నప్పటికీ, ఎన్ని సిద్ధులు ఉన్నప్పటికీ జ్ఞానం లేకపోతే నీ పని సున్నా. రామకృష్ణ పరమహంస గారి టైంలో ఒకడు నీటి మీద నడిచి వెళ్ళి వాడు, ఆయనకి నీటి మీద నడవటం నేర్చుకున్నాడు. రామకృష్ణ పరమహంస చెప్పాడు, నేను నీటి మీద నడవటం నేర్చుకున్నాను, వచ్చి చూడండి అన్నాడు. రామకృష్ణుడు ఏమన్నాడంటే, నువ్వు 10 సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్నావు, నువ్వు ఒక అనా వీలువ అన్నాడు. పూర్వం ఇప్పుడు పైసలు వచ్చినాయి, కానీ పూర్వం అణాలు బ్యాడ్లో ఉన్నాయి. నువ్వు ఒక అనా వీలువ అన్నాడు. ఒక అనా పెట్టుకుంటే నామ దాటిస్తున్నారు, నువ్వు మేము మాకు అనా ఖర్చు అవుతుంది, నీకేమో నామ ఖర్చు లేకుండా నువ్వు నడిచెడిపోతున్నావు నీటి మీద, నీ 10 సంవత్సరాలు నువ్వు నేర్చుకున్న సాధన విలువ ఎంత అంటే ఒక అనా. అంటే నీకు జ్ఞానం లేనప్పుడే నీ బ్రహ్మాండంగా కనిపిస్తే, జ్ఞానం ఉంటే నీకేం అయ్యేమి అనిపించవయ్యా. అవన్నీ తాత్కాలికాలే, అవన్నీ తాత్కాలికాలే. అంటే అది నీకు ఏదైతే శాశ్వతం కాదో, ఏదైతే సత్యం కాదో, దానికోసం ఎగబట్టం ఎందుకు, కాలం వేస్ట్ చేసుకోవడం ఎందుకు భగవాన్? ఏదైతే శాశ్వతం కాదో, ఏదైతే సత్యం కాదో, ఏదైతే నిత్యం కాదో, దానికోసం ఎగబట్టం ఎందుకు, నీ కాలాన్ని పాడు చేసుకోవడం ఎందుకు? నీ భగవాన్ అంటారు, నీ హృదయంలో నిర్మలమైనప్పుడు, నీ హృదయం నిశ్చలమైనప్పుడు, నీ హృదయంలో శాంతి కుదిరినప్పుడు ఎవరు నీకు దుఃఖం తీసుకురాగలరు? సృష్టిలో ఎవడో నీకు దుఃఖం తీసుకురాగలరు? నీ మనస్సు అణిగినప్పుడు, నీ మనస్సు నిర్మలమైనప్పుడు, నీ మనస్సు నిశ్చలమైనప్పుడు, నీ మనస్సు కుదిరిపడ్డప్పుడు, ఈ యుగం ఈ కనిపిస్తున్న నీ ప్రపంచంలో ఎవరు కూడా నీకు దుఃఖం తీసుకురాగలరు? ఎవడైనా మిమ్మల్ని విమర్శిస్తాడనుకున్న మీరు కంగారు పడితే దుఃఖం వస్తుంది. ఇక్కడ మనస్సు లేనప్పుడు, మనస్సు అణిగిపోయినప్పుడు మీకు దుఃఖం ఏంటంటే, ఈ అహంకారం విమర్శిస్తా అంటే అహంకారం కంగారు పడతాం. ఎక్కడో జ్ఞానం దాకా వెళ్ళక్కర్లేదు. మీ మనస్సు నిర్మలం అయిపోయింది అనుకోండి, మీ మనస్సు నిర్మలం అయిపోయింది అనుకోండి, శుద్ధంగా ఉందనుకోండి, మీ మనస్సు శుద్ధంగా ఉందనుకోండి, సాత్విక బుద్ధితో మీరు ఉన్నారనుకోండి, ఎవరు మీకు దుఃఖం కలగలేదు. మీకు ఇప్పుడు శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. మీ పూర్వజన్మలు ఏంటి మీకు తెలుస్తున్నాయి అనుకోండి, దానివల్ల ఏమిటి మీకు లాభం? దానివల్ల మీకు ఏ రకమైన ప్రయోజనం లేనేది. అంతేకాదు, మీరు గమ్యం విడిచిపెట్టదు, గమ్యం విడి గోల్డ్ ఎప్పుడు మిస్ అవ్వదు. అంటే లోకంలో మనకి అనేక ఆకర్షణలు ఉంటాయి, లోకంలో మనకి అనేక ఆకర్షణలు ఉంటాయి. ఈ ఆకర్షణలో, ఏ ఆకర్షణలో మనం పడ్డా గమ్యానికి వెళ్ళాం. అయితే దేవుడు నీకు జ్ఞానమే ఇచ్చేటప్పుడు ఇంకా సిద్ధుల కోసం నువ్వు వేడుకోవాల్సినటువంటి పని నీకు లేదు. ఏంటంటే జ్ఞానం లేకుండా మోక్షం రాదు, సిద్ధుల వల్ల మోక్షం రాదు, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ఇప్పుడు మన స్వప్నంలో అనేది జరుగుతాయి, జాగ్రత్త అవస్థలోకి వచ్చాక స్వప్నంలో జరిగినవన్నీ కూడా అసత్యం అని మనకు తెలుస్తుంది. అలాగే నీకు సిద్ధులు కూడా అసత్యం జ్ఞానం కలిగిన తర్వాత ఈ సిద్ధులు కూడా అసత్యం నీకు తెలుస్తుంది. అయితే ఇవన్నీ సిద్ధులు కూడా స్వప్న సమానం. సిద్ధులు కూడా రామకృష్ణ పరమ చెప్పాడు సిద్ధులను అశుద్ధంగా చూడము. సిద్ధుల జోలికి వెళ్ళకండి మీరు. మీరు కేవలం లోపల వస్తువును తెలుసుకోవడం, లోపల భగవద్ అనుభవం పొందడం కోసం మీరు ప్రయత్నం చేయాలి. కానీ సిద్ధుల దగ్గర మీరు ఆగిపోవద్దు. అవన్నీ తాత్కాలికాలు, అవన్నీ టెంపరీ. అయితే తాత్కాలికమైన వాటి కోసం ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే విషయాల కోసం ఎగబట్టం వృధా. అంటే అది ఇవన్నీ చెంచలమైనవే. సిద్ధులన్నీ కూడా చెంచలమైనవే. అంటే నీకు భగవంతుడి జ్ఞానమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మిగతా విషయాల మీద నువ్వు మనసును ఏం పెట్టద్దు. అంటే నీ గమ్యమే నీకు తెలియాలి సార్. నువ్వు ఏదైతే పొందాలో దాని అందే నీ గమ్యం ఉండాలి. అదే మరి కఠోపనిషత్తు గోలంత అంతే. నీకు ఏనుగులు నిస్తాను, గుర్రాలు నిస్తాను, భార్యలు నిస్తాను, రాజ్యాలు నిస్తాను, నువ్వు పరిపాలన చేసుకో, నీవు ఎంతకాలం బతకాలంటే అంతకాలం బతకచ్చు, నీకు ఎన్ని సుఖాలు కావాలంటే అన్ని సుఖాలు ఇస్తాను, ప్రదర్శిస్తాను, నీకు ఎన్ని ప్రదర్శ కావాలంటే అన్ని ప్రదర్శిస్తాను. ఎన్నో ఆకర్షణ చూపిస్తాడు ఎవరికి, నచికేత శ్రీ యమధర్మరాజు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే దేన్ని తెలుసుకున్నాదే మనకి చావు ఉండదు, అది ఆ విద్యను చెప్పు అంటాడు. ఒకవేళ నీకు ఇస్తావు, అది నచికేత శ్రీ అంటాడు ఇవన్నీ నువ్వు ఇస్తావు సరే బాగా నేను పుచ్చుకుంటాను, ఎంతకాలం ఉంటాయని అడుగుతాడు. నచికేత శ్రీ ఏమడుగుతాడంటే యమధర్మరాజు చూడు నువ్వు ఇస్తావు అందిని నేను పుచ్చుకుంటాను, బాగా ఉన్నా ఏనుగులు ఇస్తానంటున్నావు, గుర్రాలను ఇస్తానంటున్నావు, పొలాలు ఇస్తానంటున్నావు, రాజ్యం ఇస్తానన్నాడు, ఎంతకాలం ఉంటాయి నాకు, నువ్వు నాకు ఎంతకాలం ఉంటాయి అది కాదు, నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించు. ఏదైతే అనుభవకీయంగా ఉంటుందో, ఏదైతే పెర్మనెంట్ గా ఉంటుందో, ఏదైతే ట్రూత్తో దాన్ని బోధించు నాకు, అప్పుడు నాకు ఫ్రీడమ్ వస్తుంది. నీ హృదయంలో ఈశ్వరుడి నివాసం ఉంటే ఆయన కోసం నువ్వు గలిస్తే, ఆయన కోసం నువ్వు తపిస్తే, ఎవరి కోసం, ఈశ్వరుడు కోసం కనుక నువ్వు తపిస్తే నీకు జ్ఞానం వస్తుంది, సిద్ధులు వస్తుంది. జ్ఞానం అంటే సిద్ధులు వీడు అడగక్కర్లేదు, అడగక్కర్లేకుండానే జ్ఞానం వచ్చిన తర్వాత సిద్ధులు వస్తే ప్రమాదం లేదు. జ్ఞానం రాకుండా సిద్ధులు వస్తే మన వీడు మాయలో పడతాడు. నీకు తెలివితేటలు వచ్చాక డబ్బు వస్తే పర్వాలేదు, తెలివితేటలు రాకముందు నీకు డబ్బు వచ్చేసింది అనుకోండి మీరు శుభ్రంగా పాడు. జ్ఞానం వచ్చిన తర్వాత నీకు సిద్ధులు వచ్చినా పర్వాలేదు, జ్ఞానం వచ్చిన తర్వాత సిద్ధులు వచ్చినప్పుడు జ్ఞానం రాకుండా సిద్ధులు వస్తే నీ సిద్ధులై మిమ్మల్ని పాడు చేస్తాడు. అంటే వాళ్ళకంటే నేను ఇది ఒప్పువాడనే భావన మీకు కలదు. లక్ష్మణికి రాముడు పాదాలే కావలసినవి. అంటే భగవంతుడికి పాదాక్రాంతులు అయిన వాడు ఏ సిద్ధుల్ని కోరుకోడు. అంటే భగవంతుడు ఏంటి నీకు నిజమైన భక్తి కలిగితే, భగవంతుడు ఏంటి నిజమైన ప్రేమ కలిగితే నీకు సిద్ధులు పొందుదాం, సిద్ధులు కావాలనేటువంటి సంకల్పం కూడా మీరు లోపలవద్దు. ఆలోచించేటట్టు దేవుడు ఈ మాయనంతా ఎక్కడ పెడదాం, ఏంటి తల ఊళ్ళో కాస్త పెడదాం, మండలానికి ఒకటి, మండలానికి కొంత, జిల్లా పరిషత్తు కొంత, ఇలా ఎక్కడన్నా పంచుదాం ఏంటని ఆలోచించేటట్టు దేవుడు వాళ్ళు నీకు చెప్పాడు. ఇది నా కల్పితం కాదు. ఆంధ్రప్రదేశ్ కొంత, తమిళనాడు కొంత, ఇలా పంచుదామో మాయనని ఆలోచించేటట్టు ఇది సుఖం లేదని మొత్తం మాయన అంతా తీసుకొచ్చి ధనంలో పెట్టేశాడు. అంటే పేచీలని ధనం కాన్సే ప్రారంభం. అంటే స్వాములు వాటిని కూడా మనం ఎక్కడికైనా ఊరు ఆహ్వానిస్తే మరి మేము వస్తాం, మమ్మల్ని ఏం సన్మానం చేస్తారో, మమ్మల్ని ఏమైనా గౌరవిస్తారంటారు. అన్ని వదిలేసిన స్వాములు వారికి కూడా భగవంతుడు తన మాయని తీసుకొచ్చి ధన రూపంలో పెట్టాడు. అంటే దాన్ని ఓవర్కమ్ చేయకుండా నీకు జ్ఞానం కలగ సుమాన రామకృష్ణుడి జీవితం పొడుగున చెప్పింది అది. అంటే భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించిన వాడిని, భగవంతుడి యొక్క పాదాలు ధ్యానం చేసేవాడు ఏ సిద్ధుల్ని కోరుకోడు, ఆయన్నే కోరుకుంటాడు, ఇంకేమీ కోరుకోడు. మీరు ఏదైనా కష్టదృష్టిలో ఉంటారనుకోండి, అప్పుడు ఎవరినప్పుడు మీకు సహాయం చేస్తారనుకోండి, తర్వాత మీరు అభివృద్ధిలోకి వచ్చినా మీరు ఎవరై ఎప్పుడైతే కష్టదృష్టిలో ఉన్నప్పుడు మీకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళని ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్ విడిచిపెట్టొద్దని వాళ్ళు మీకు మాకు చెప్తారు. నేను తిరువణమల హాస్పిటల్లో ఒక హాస్పిటల్కి వెళ్ళాము. ఆవిడ అంటున్నారు నాకు ముగ్గురు కూతుళ్ళు అండి, ముగ్గురు కూతుళ్ళు అయితే వాళ్ళకి ఆ ముగ్గురు కూతుళ్ళకి పురుళ్ళు వచ్చినప్పుడు చేసినప్పుడు పోలని సేవ చేశాను, ఇప్పుడు ఒక కూతురు రావటాలని నేను చూస్తాను. ఒక్క కూతురు రావటాలండి, రావటాలని చూడటం ఇంక మీకు ఎందుకని అరుణాచలేశ్వరుడే మీకున్నాడు కదా, ఇంకా ఆగోడు ఉంటుందండి. మీరు అరుణాచలేశ్వరుడు సన్నిధిలో ఉన్నారు, ఇంకా ఆగోడ ఇంటికి మీకు ఎవరిలో ఒకటి బాగా అరుణాచలేశ్వరుడే మీకోసం ఎవరిలో ఒకటి పంపిస్తాడు. అరుణాచలేశ్వరుడే ఎవరిలో ఒకటి పురమాయిస్తాడు. అంటే తర్వాత నేను సెకండ్ టైం అయినప్పుడు హాయిగా ఉన్నారు, ఎవరు లేదు చూస్తున్నారు, బాగా చూస్తున్నారు, కర్ర పెట్టుకుని నడుస్తున్నారు. ఆనందంగా హాయిగా ఉంటాయి. అయితే నువ్వు సిద్ధుల కోసం ఏ కోరికలు నెరవేరడం కోసం భగవంతుని కనుక నువ్వు ఆరాధిస్తున్నావు అనుకో, ఇంకా మాయలో బిగుసుకుపోతావు, ఇంకా మాయలో బిగుసుకుపోతావు, ఇంకా ఉరితాడు బిగుసుకుపోతుంది, ఉరితాడు బిగుసుకుపోతుంది. నువ్వు ఏది కోరితే అది ఇస్తాడు, నువ్వు ఏది కోరితే అది ఇస్తాడు. అది కాదు, నువ్వు ఈ జన్మలో కాకుండా రాబోయే జన్మలో నువ్వు కోరింది నీకు దొరుకుతుంది, కానీ ఎంతవరకు నీకు అది మేలు చేస్తుంది. ఈ సిద్ధులు నీకు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, నీకు సిద్ధిని ప్రదర్శించే శక్తులు వచ్చినాయి అనుకోండి, నీ మనసు బలిపడిపోతుంది, నీ దేహాభిమానం పెరిగిపోతుంది, అహంభావన పెరిగిపోతుంది. ఏదైతే అంతటా వ్యాపించిందో, ఏదైతే పరిపూర్ణమైందో అదే ముక్తి, అదే జ్ఞానం. భగవాన్ అంటూ ఉంటాడు, మీరు ఎందుకు ఇప్పుడు ముక్తి కోరుకోవటం, మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఉండొచ్చు కదా, అసలు మోక్షం ఎందుకు కోరుకుంటున్నారు మీరు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలా ఉండొచ్చు కదా, ఇప్పుడు మీరు ఎలా ఏదో ఎలా ఉన్నారు కదా, మీరు అందరూ ఉన్నారు కదా, ఇప్పుడు అలా పడి ఉండండి, మీరు అందరూ మోక్షం ఎందుకు కోరుకుంటున్నారని అడిగాడు ఒకసారి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు మోక్షాన్ని ఎందుకు కోరుకుంటున్నారు, జ్ఞానం ఎందుకు కోరుకుంటున్నారు, శుభ్రంగా ఎలా పడి ఉండాలి, ఎందుకు పడి ఉండకూడదు అని. అంటే మీరున్న స్థితి నిజం కాదు, మీరున్న స్థితి ఇప్పుడు నిజం కాదు, మీ లోపల ఏదో వెలుతుంది. ఎన్ని ఎన్ని సంపదలు ఉన్నా, ఎన్ని చదువులు ఉన్నా, ఎన్ని అధికారాలు ఉన్నా, మీ లోపల వెలుతు మీకు తెలుస్తాను, ఎంత పాండిత్యం ఉన్నా లోపల మీకున్న వెలుతు మీకు తెలుస్తాను. మీరందరూ ఇప్పుడు ఎందుకు మోక్షం కోరుకుంటున్నారు, మీరు లోపల మీ వెలుతు మీకు తెలుస్తాను, మీ వికారాలు మీకు తెలుస్తున్నాయి, మీకున్న బాధ ఏదో మీకు తెలుస్తుంది, మీరున్నప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో నిజం కాదన్న సంగతి కూడా మీకు తెలుస్తుంది, అది నిజం కాదన్న సంగతి కూడా మీకు తెలుస్తుంది. లోపల ఈ బుద్ధికి నిజం పట్ల పక్షపాతం, అంటే ఈ బుద్ధి నిజాన్ని చేరుకునే వరకు ఇది కాదు, ఒకవేళ ఇది ఇది నిజమని దాన్ని పట్టుకున్నా అది నిజం కాదని తెలిసాక నీ బుద్ధి వదిలేస్తుంది, మళ్ళీ ఇంకో ఇది నిజమని పట్టుకున్నా మళ్ళీ బుద్ధి దాన్ని వదిలేస్తుంది. అసలు సత్యం వరకు వెళ్లే వరకు, మరణ సత్యం దగ్గరికి వెళ్లే వరకు, ఆ పరమార్థం దగ్గరికి వెళ్లే వరకు ఇది కాదు ఇది కాదు ఇది కాదని ఒకవేళ మీ బుద్ధి పట్టుకున్నా దాన్ని వదిలేస్తుంది. ఏంటంటే ఏదైతే నిజమో అక్కడికి వెళ్లి కానీ బుద్ధి ఆడదు, అప్పుడు కానీ మీకు శాంతి దొరకదు. కానీ మీరు నిజం కానిదాన్ని నిజమని నమ్మొచ్చు, ఎంతకాలం నమ్ముతుంది బుద్ధి, తర్వాత తెలుస్తుంది దానికి అది నిజం కాదని మళ్ళీ దాన్ని వదిలేస్తాడు. ఈ సిద్ధులు కూడా అని ఆ సిద్ధులే నిజమని మీరు అనుకున్నారు, సిద్ధులు వచ్చిన తర్వాత మళ్ళీ అది కూడా నిజం కాదని మీకు అది తెలుస్తుంది, మళ్ళీ దాన్ని వదిలేస్తారు. అలా వదిలేకపోతే మళ్ళీ అవే మీ కంటాన్ని పట్టుకుంటారు. కొంతమంది పాపం ధనవంతులతో ఎక్కువ స్నేహం చేస్తారు, అది సరదా వాళ్ళకి, వాళ్ళు మీ డబ్బున్న వాళ్ళు మీ బంధువులు ఎవరైనా డబ్బున్న వాళ్ళు ఉంటే వాళ్ళు మన చుట్టాలని చెప్తా ఉంటారు. మీరు అర్థమవుతున్నారు, ఎవరైనా మీ చుట్టాలని డబ్బున్న వాళ్ళు వాళ్ళు మన చుట్టాలని అని చెప్తారు, అదొక మ్యాడ్నెస్. చివరికి ఏంటంటే వాళ్ళ ధనం మీకు ఎలా రాదు కానీ వాళ్ళ గుణాలు వస్తాయి. ఈ జ్ఞాన సముపార్జన మీదే మీ దృష్టి ఉండాలి, కానీ సిద్ధుల మీద మటుకి వద్దు. కానీ అంటే మీరు అంటే ఈ సిద్ధులను చూడటానికి అలవాటు పట్టడం వల్ల, లోకాలను చూడటానికి అలవాటు పట్టడం వల్ల లోపల వస్తువును మీరు గమనించకుండా భగవాన్ ఏమంటారంటే, మనం ఇది వేరు అది వేరుని డివైడ్ చేసేస్తాం, ఇది భక్తి వేరు లోకం వేరు, ఆధ్యాత్మికం వేరు లోకం వేరు, ఆ లోకం వేరు ఈ లోకం వేరు, దాన్ని విడదీసేస్తాం మనం. భౌతికానికి ఆధ్యాత్మికానికి భగవాన్ విడదీసి మాట్లాడే అలవాట్లేదు దానికి. మనం భౌతికం వేరనుకుంటాం, ఆధ్యాత్మిక వేరు, తీర్థం తీర్థమే, ప్రసాదం ప్రసాదమే మనకి. అలా కాదు, అలా వేరు చేయటం వల్ల నీకు అసలు వస్తువు అర్థం కావటం లేదు. మనకి తీర్థం తీర్థమే, ప్రసాదానికి ప్రసాదమే, భౌతికం ఇది భౌతికం అది ఆధ్యాత్మికం అని మనం అనుకుంటాం. పూజ గదిలో ఒకలాగా ఉంటాం, రోడ్డు మీద ఒకలాగా ఉంటాం. మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడే ఒక రకంగా ఉంటాం, ఇంకోళ్ళతో మాట్లాడేప్పుడు ఒక రకంగా ఉంటాం. భౌతికం ఆధ్యాత్మికం వేరు చేస్తున్నాం, వేరు కాదు రెండు ఒకటే, విష్ణువు విశ్వం ఒకటే. నువ్వు ట్రూత్ని ప్రాక్టీస్ చేయి అంటే నువ్వు చేయవలసిన పని, అంతకంటే ఏమీ లేదు. నీకు ట్రూత్ రివీలే. మనం ఇప్పుడు దేహానికి బంధింపబడ్డాం, దేహానికి బంధింపబడ్డాం, లోకానికి బంధింపడం, రాముడు పాదాలకి బంధింపబడలేదు. మనం మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ మనం చెప్పిన మాటలు అని మీరు నమ్మక్కర్లేదు, మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చొని, ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి భోజనాలు చేసి ప్రశాంతంగా కూర్చోండి, కూర్చొని ఆలోచించండి. మనకి రాముడు పాదాలకు అంకితం అవ్వలేదు, రామచంద్ర మన దేహానికి అంకితం అయ్యాం, దేహానికి బంధింపబడ్డాం, లోకానికి కూడా బంధింపబడ్డాం. కానీ మనకు లోకం ఎంత నిజమో, దేహం ఎంత నిజమో, కనీసం అంత నిజం రామచంద్రమూర్తి అని మనం అనుకోవటం లేదు. మరి మూడో వంతు వాట కూడా ఆయనకి ఇచ్చినా పర్వాలేదు, ఎవరికి ఒక ఉంచువాట దేహానికి, ఒక ఉంచువాట లోకానికి, మిగతా ఒంటరుడు ఆయన దేవుడికి ఇచ్చిన పర్లేదు, అది కూడా ఇవ్వటం లేదు మనకి. అంచేపు ఈ భక్తుడు అంటే ఏమో రాముడు తెలియటం లేదని, కృష్ణుడు 20 ఏళ్ళని సాధన చేస్తుంటే నా దేహం నాకు తెలుస్తుంది, లోకం తెలుస్తుంది, కానీ ఇంకా దేవుడు లేదు, దెయ్యం లేదు అంటున్నాడు. నేను 20 ఏళ్ళని సాధన చేస్తా అంటున్నాడు. దానికి కారణం ఒకటే, మనకు స్వార్థం పెరిగిపోయింది, దేవుడు అబద్దం అనిపిస్తుంది, మనం దేహానికి బంధం పడిపోతాం, లోకానికి బంధం పడిపోతాం, ఇది రెండే నిజం అనిపిస్తుంది, దేవుడు అసత్యం అనిపిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి, నేను చెప్పిన మాటలన్నీ మీరు నమ్మక్కర్లేదు. మన స్వార్థం మన దేహానికి అంటిపెట్టుకుంటుంది. మన దేహం చనిపోయినప్పుడు కూడా మనకు దుఃఖం రావడానికి కారణం మన స్వార్థం. స్వార్థం వల్లే మన దేహానికి మనం గట్టిగా అంటిపెట్టుకుంటున్నాం, లోకానికి అంటిపెట్టుకుంటున్నాం. దేవుడు ఉన్నాడని నోటితోటన్నా రాముడి మీద మనకు విశ్వాసం లేదు, దానికి కారణం స్వార్థం ఒకటే. 90 కారణాలు దానికి. మనం రామచంద్రమూర్తి గుడిలోకి వెళ్ళామనుకోండి, సరిగ్గా ఎదురుగుండా నిలబడకూడదు, మోడీలాగా ఎదురుగుండా నిలబడి ఓ పక్కన నిలబడాలి, ఓ పక్కన నిలబడి స్వామిని చూడాలి, కానీ ఎదురుకుండా నిలబడి చూడాలి, మర్యాద లక్షణం కాదు. ఎవరైనా పెద్దవారితో మనం మాట్లాడేటప్పుడు కూడా పక్కన నిలబడి మాట్లాడాలి, కానీ ముఖం మీద ముఖం పెట్టి మాట్లాడకూడదు, పక్కన నిలబడి మాట్లాడకూడదు. డే టు డే లైఫ్ లో మనకు కావాల్సిన విషయాలు ఎన్నో వాల్మీకి మహర్షి చెప్తాడు రామాయణంలో. ఎవరిలో మిమ్మల్ని శత్రువులు అనుకుంటే మీకు ప్రమాదం లేదు, మీరెవరిని శత్రువులు కింద భావించొద్దు, దానివల్ల మీ మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. ఆ శత్రుభావన మీకు ఉందనుకోండి, అలాగా జన్మాంతరంలో కూడా మీ శరీరం మరణించిన తర్వాత మీ మనసు కూడా శత్రుభావన వచ్చేస్తుంది, మళ్ళీ రాబోయే జన్మలో కూడా మీరు శత్రువుడి కిందే పుడతారు. అయితే సార్, మీకు ఏదైనా మహిమలు చేసే శక్తి వచ్చిందనుకోండి, అది మీరేమనుకుంటారంటే తనకు మీకు మీకున్న మహిమలు ప్రదర్శించాలని, ఆ మహిమలని ఇతరులు చూడాలని, వాళ్ళందరూ మిమ్మల్ని గౌరవించాలని, ఇటువంటి బుద్ధులన్నీ మీకు వస్తాయి. మీకు మహిమలు చేసే శక్తి ఏదో వచ్చిందనుకోండి, అక్కడ కూడా ఆగదది. మీరు మహిమలు ఇతరులకు చేసి చూపించాలని, వాళ్ళందరూ చూడాలని, వాళ్ళు వచ్చి మిమ్మల్ని గౌరవించాలని, వాళ్ళు వచ్చి మిమ్మల్ని సత్కరించాలని, ఇటువంటి బుద్ధులన్నీ మీకు వస్తాయి. ఇంకా అక్కడి నుంచి మీరు నెప్పులు కోరుతారు, నెప్పులు కోరిన తర్వాత ఇంక తెప్పలు వస్తారని. ఇప్పుడు ఏ మనిషి దగ్గర నుంచి అయినా మనం నెప్పు కోరామనుకోండి, ఇంక తెప్పలు తప్ప మనకి. ఆ నెప్పులు ఏ పని చేసినా నెప్పు కోరకూడదు. ఇంకా భగవాన్ చెప్పేది ఏంటంటే, మీరు నెప్పులు కోరటం ప్రారంభిస్తే తెప్పలు తప్ప మీకని. మనకు భగవంతుడు ఎందుకు తెలియటం లేదంటే, మనలో మనం ఎక్కువ జ్ఞాపకం పెట్టుకుంటుంది, మనల్ని మనం ఎక్కువ జ్ఞాపకం పెట్టుకునేది భగవద్భావానికి దూరం అవుతుంది. నిరంతరం మీకు మీరే జ్ఞాపకం ఉంటారు, దేవుడు కాదు, మీకు మీరే జ్ఞాపకం వస్తా ఉంటారు. అంటే మనం మన జ్ఞాపకం ఉంచుకుని ఒక హృదయం మనకు భగవద్ అనుభవానికి దూరం అవుతాము. ఈ జీవలక్షణ ఎలా అంటే, తల్లి కూతురికి సహాయం చేస్తే కూతురు దగ్గర నుంచి ఆ తల్లిని నెప్పు కోరుతున్నాను. ఆశ్చర్యం ఏంటంటే, ఎక్కడో పరాగాలు దాకా వెళ్ళక్కర్లేదు, తల్లి కూతురికి ఏదైనా సహాయం చేసిందనుకోండి, ఆ కూతురు నన్ను మెచ్చుకోవాలని తల్లి అనుకుంటుంది. జీవలక్షణం ఏంటది? ఆ జీవలక్షణాలని, ఆ తల్లి జీవుడే, కూతురు జీవుడే, ఇవన్నీ జీవలక్షణం. ఆ జీవలక్షణాలు దాచిన వాడికి కానీ రాముడు పాదాలు దొరకవు. అది చెప్పి వాల్మీకి చెప్పి ఉదాహరణ చూడండి, చెట్టు చివరికి వెళ్ళిపోయి ఆ రబ్బర్ మీద ఏదో ఒక ఆకు మీద నిద్రపోయి, ఇక్కడ ఒక ఆకు మీద పడుకుని ఇక్కడ సుఖంగా నిద్రపోదాం అనుకునేవాడు ఎటువంటి వాడు? జీవలక్షణాలు దాటకుండా, ఆ జీవ గుణాలు దాటకుండా మోక్షం పొందుదాం అనుకున్నవాడు కూడా అటువంటి వాడు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టండి మీరు, కొన్ని మీ కుటుంబం కోసం కాదు దేశం కోసమే ఖర్చు పెట్టండి. దేశంలోని దారిద్ర్యం అంతా తీసేయండి, కానీ మీ మనసులో ఉన్న దారిద్ర్యం పోవటం అంతకంటే కష్టం. అందుకే మన పెద్దవాడు చెప్తారు, ప్రపంచాన్ని జయించగలం కానీ మనస్సును జయించలేదు. ఎందుకంటే ప్రపంచాన్ని జయించిన వాడు దేవుడు కాదు, మనస్సును జయించిన వాడు దేవుడు అవుతాడు. ఇందులో ఉన్న కష్టం మీరు అర్థం చేసుకోండి, ఇందులోని చిక్కు మీరు అర్థం చేసుకోండి. దేశంలో ఉన్న దారిద్ర్యం అంతా కూడా మనం తొలగించవచ్చు, కానీ మనసులో ఉన్న దారిద్ర్యాన్ని తొలగించుకోవాలి. అందుకే నువ్వు జ్ఞానం ఈ స్వరూపానికి నువ్వు దూరంగా ఉంటున్నావు. అందుకే నీ లోపల వైకుంఠం ఉన్నా నీకు ఉందని సంగతి కూడా నీకు తెలియటం లేదు. దానికి కారణం నీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం కాదు, నీ మనసులో ఉన్న దారిద్ర్యం. ఈ మధ్య ఒక అమ్మగారు చెబుతున్నారు, అమ్మగారికి ఏమైతే కళ వచ్చిందంటే, మీకు ఇంత డబ్బు ఉంది, ఏదో రామచంద్రమూర్తి కళలో కనిపించి, కళ నిజమే, రామచంద్రమూర్తి కళలో కనిపించి మీకు ఇంత డబ్బు ఉంది, ఏదైనా ఒక మంచి పని చేయరాదని అడిగారు. అట్లా ఇప్పుడు రాముడు కళలో కనిపించి ఆవిడకి చెప్పింది ఏంటి, నా తిల్లి కట్టి పెట్టమని కాదు, ఏదో మంచి పని చేయరాదా అంటే ఆవిడే చెప్పారన్నా. ఆవిడ పుట్టింది కానీ తెచ్చిన డబ్బు అంతా కూడా భర్త చేతిలో తెచ్చిందట ఆవిడ. ఏదో మంచి వద్దా, రాముడైనా పోనీ ఆయన కనిపించవచ్చు కదా, ఈవిడికి ఎందుకు? ఈవిడ దగ్గర డబ్బు లేదని రాముడు తెలుసు. ఈవిడ పుట్టింది కానీ 10 ఎకరాలు తెచ్చుకుంది ఈవిడ, ఆ 10 ఎకరాలు ఆయన లాగేశాడట. ఆడవాళ్ళ దగ్గర డబ్బు ఎందుకు? ఈ కళ నిజంగా నేను కల్పించి చెబుతానని అనుకోకండి. రాజేశ్వరండి, ఎందుకంటే ఆవిడ ఏం చెప్పిందంటే నాకు ఈ మధ్య గొడవ జరిగి ఒక 10 రోజుల కిందట మాటకి నేను చెప్తాను. సరే ఇప్పుడు ఆ కథ ఏమో భర్తతో చెప్పింది అట, మనకి ఇంత డబ్బు ఉంది కదా, ఆ డబ్బు ఎంత ఉందో భర్త దగ్గర ఎంత డబ్బు ఉంది ఇప్పుడు తెలుసు, మనకి ఇంత డబ్బు ఉంది కదా, ఏదో మంచి పని చేయమంటున్నాడు, రాముడికి రాముడి గుడి కట్టించుకున్నది కాదు, ఏదో మంచి పని చేసుకోరదా, నీకు ఇంత డబ్బు ఉందని అని ఆ భార్య ఏం చేసిందంటే భర్తతో చెప్పింది అట. ఈ మధ్య 10 రోజులు మాట కింద చెబుతున్నాను, రామచంద్రమూర్తి ఆవిడ సత్రులో కనిపించి ఇలా చెప్పాడు, స్వామి ఏదో మంచి పని చేసుకున్నాడు, ఆయనకే గుడి కట్టించుకుని ఇటువంటి మాటలు చెప్పలేదు అని భర్తతో చెప్పింది అట. ఇప్పుడు ఎవరండి భార్య, ఆయన అన్నారట కళ మర్చిపోతే ఏమి లేదు అన్నారు. రమణ సిద్ధాంతంలోకి వచ్చేసాడు. నువ్వు ఆ కళ జ్ఞాపకం తెచ్చుకున్నావు, అసలు నువ్వు వెలుకు రాగానే కళ మర్చిపోవాలి, నువ్వు సప్రణ వస్తువు నుంచి జాగ్రత్త వస్తువుకి రాగానే కళ మర్చిపోవాలి, నువ్వు ఆ కళ ఎంతకాలం నువ్వు జ్ఞాపకం పోయి ఇప్పుడు ఇప్పుడైనా నాకు చెప్తావు, ఇప్పుడైనా కళ మర్చిపో. అదేంటండి మీ ఆయన అలా ఎందుకు చెప్పండి, పరమ లోబేళ్ళ బాబాయన రామచంద్రమూర్తి చెప్పిన రామచంద్రమూర్తి అని మర్చిపోతే ఏం లేదంటున్నాడు. అయితే భగవాన్ ఇక్కడ ఏం చెబుతున్నారంటే, మీరు సంతోషంగా ఉండటానికి, మీరు శాంతిగా ఉండటానికి, మీరు హాయిగా ఉండటానికి ఇతరులను నొప్పులు మీకెందుకు, ఇది దరిద్రం, ఇది దరిద్రం, ఆరు నొప్పుల కోసం, ఈ నొప్పుల కోసం, వీటి కోసం కనిపెట్టుకుంటే మీకు చివరికి దరిద్రం సిద్ధమవుతుంది అని ఎంత టీచింగ్ వండర్ఫుల్ టీచింగ్ వచ్చి, ఇది దరిద్రం, ఎవరి వాళ్ళు జైజేలు కొడితేనే కానీ మీకు శాంతి ఉండకపోదు, దరిద్రం మీకు అది దరిద్ర లక్షణం, దరిద్ర లక్షణం అది. మిమ్మల్ని మెచ్చుకోవడానికి ఇంకొకరు ఉండాలా, మిమ్మల్ని మెచ్చుకోవడానికి మీ అహంకారం, మీ అహంకారానికి నాతేయడానికి ఇంకొకరు ఉండాలా మీకు, అంటే అంత దరిద్రులుగా ఉన్నారా మీరు, మీ శాంతి కోసం, మీ సుఖం కోసం, ఆనందం కోసం వాడి నిప్పుల మీద ఆధారపడితే మీరు దరిద్రులు, అది దరిద్ర లక్షణం అది, అంత ఘాటుగా చెబుతున్నారు చూడండి. అంటే ఈ జీవ లక్షణాలు ఎలా ఉంటాయి, మీరు ఎవరికో కొంతమంది ఉపకారం చేశారనుకోండి, మీరు వాళ్ళు మెచ్చుకుంటారు అనుకోండి, అప్పుడు మళ్ళీ మీకు దుఃఖం వస్తున్నాడు, వాళ్ళకి మీకెంత ఉపకారం ఇంకొకళ్ళు ఎవరైనా చేశారనుకోండి, అప్పుడు మళ్ళీ అసూయ వస్తున్నట్టు, ఇది జీవలక్షణం. ఎంత బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ చూడండి, అసలు ప్రజెంటేషన్ చూడండి, ఎవరో ఎవరో మెచ్చుకుంటారని మీరు ఏదో ఉపకారం చేశారు, వాళ్ళు మెచ్చుకోకపోతే ఏమొస్తుంది, మీకు దుఃఖం వస్తుంది, మీకంటే ఇంకొకళ్ళు ఎవరైనా వాళ్ళకి ఉపకారం చేశారనుకోండి, అప్పుడు అసూయ వస్తున్నట్టు. ఇవన్నీ జీవలక్షణాలు. ఈ దేహాభిమానం చుట్టూరు తిరగటం వల్ల అల్లరి ఎందుకు వచ్చింది, అల్లరంటుంది, దేన్ని తెలుసుకుంటే శాంతి కలుగుతుందో, దేన్ని తెలుసుకుంటే సిద్ధి కలుగుతుందో, దేన్ని తెలుసుకుంటే మీకు ఆనందం కలుగుతుందో దాన్ని తెలుసుకోండి. ఏ సద్వస్తువును తెలుసుకుంటే, ఏ సత్యవస్తువును తెలుసుకుంటే, ఏ హెవెన్ ను తెలుసుకుంటే, జీవి శరీరం ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడు, శరీరం ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడు హృదయంలో ఉన్న హెవెన్ మీకు అనుభవంలోకి వస్తే ఏ దుఃఖం మిమ్మల్ని ముట్టుకోదు, ఏ రకమైన దుఃఖం మిమ్మల్ని ముట్టుకోదు. అయితే ఏ సద్వస్తువును తెలుసుకుంటే మీరు శాంతిగా ఉండగలరు, సుఖంగా ఉండగలరు, ఏ వస్తువును తెలుసుకుంటే మీరు ఉత్తమోత్తమైన స్థితిని పొందగలరు, మీరు సిద్ధిని కోరుకుంటే ఆ సిద్ధిని కోరుకోండి. ఏ సిద్ధిని, ఆత్మసిద్ధిని కోరుకోండి. ఏ చనిపోయిన వాడిని బతికించడం ఈ కాదు మీరు కోరుకోండి, వాడు ఎలా మీరు బతికించినా రేపు ఎలా వచ్చి మంగళవారం ఎలాగపోతాడు, ఇది కాదు, ఆత్మసిద్ధిని కోరుకోండి, ఆత్మసిద్ధిని కోరుకోండి. మనసులో మాయ ఉంది అంటే అందులోంచి మీరు బయటికి రావాలంటే స్వామీజీ ఏమన్నారంటే, మీరు పని చేయండి, సముద్రంలో బుడగలు ఉంటాయి, కెరటాలు ఉంటాయి, మురుగు ఉంటుంది, మీరు కెరటాన్ని కెరటంగా చూడకండి, నీరే చూడండి, బుడగలో కూడా నీరు చూడండి, నురుగులో కూడా నీరు చూడండి, కెరటంలో కూడా నీరు చూడండి, నీటిలో కూడా నీరే చూడండి, బుడగలు చూడకండి, మురుగు చూడకండి, కెరటాలను చూడకండి, మీరు నామరూప దృష్టిని దాకా వెళ్ళిపోతారు, మీకు అఖండ దృష్టి కలుగుతుంది. కరటంగా మారేది మీరే, బుడగ్గా మారేది మీరే, కానీ మురుగ్గా మారేది మీరే. మీరేమనుకున్నారు, నీరు వదిలేసేది కెరటం, అది బుడగ, ఆ బుడగ పెద్దది, ఈ బుడగ పెద్దది చిన్నది, ఆ కెరటం పెద్దది, ఈ కెరటం చిన్నది, ఆ పెద్ద కెరటం నీరే, చిన్న కెరటం నీరే, అంతా నీరే. అంటే మీరు నీటిని చూడటం నేర్చుకోండి, బుడగలను కాదు, కెరటాలను కాదు, నురగను కాదు. అప్పుడు మీ మనసుకు అఖండ దృష్టి కలుగుతుంది, మీ మనసుకి అఖండ దృష్టి కలుగుతుంది. అంటే మనం కేవలం ఆ రాముడి లక్షణాలు మనకు ఉంటే కానీ ఆత్మ సాక్షాత్కారం కలదు. ఆ రాముడి గుణాలు, ఆ కళ్యాణ గుణాలు, ఆ రాముడి యొక్క కళ్యాణ గుణాలు, అయితే రాముడి గురించి చెప్తారు, భూమికి ఎంత సహనం ఉందో రాముడికి అంత సహనం ఉందో.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం
కేరళలో కాన్హాన్ గార్డెన్ ఒక ఆశ్రమం ఉంది. ఆయన రామభక్తుడు. ఆయన ఇలా చేస్తాడు రామనామం, హరే రామ కింద చేయడు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం.
ఆ పీఠాధిపతి మనల్ని ఆహ్వానిస్తున్నారు కూడాను. అంటే అక్కడ ఆశ్రమానికి వెళ్ళిన అమ్మాయి పుట్టింటికి వస్తే ఆ పుట్టింటి వాళ్ళు ఎంత ప్రేమగా చూస్తారో ఆశ్రమానికి వెళ్ళిన వాళ్ళు అంత ప్రేమగా చూస్తారు. వాడు ఆహ్వానిస్తున్నారు, నేను పట్టించుకోవటం లేదు.
శ్రీరామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం.
అసలు నీకు మోక్షం పొందడానికి ఏ ప్రక్రియలు అక్కర్లేదు, శ్వాస కూడా చూసుకోక్కర్లేదు, ఇది ఒక నామం చాలని చెప్తారు అక్కడ వాళ్ళు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం.
ఇంకా యోగ మార్గం అక్కర్లేదు, విచారణ మార్గం అక్కర్లేదు, ఈ రామనామాన్ని పట్టుకుంటే చాలు మోక్షానికి వెళ్ళిపోతాను అలా చెప్తారు అక్కడ.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ
ఆ వైష్ణవ సాంప్రదాయంలో చెప్తారు, మనం రామనామం ఎలా చేసుకుంటామంటే ఒకరు రాముడు మనల్ని మర్చిపోయినా సీతమ్మ రాముడు బొగ్గల పొడుస్తుందట, వాడు ఎంత శ్రద్ధగా పారాయణం చేస్తున్నారు వాళ్ళకి మోక్షం మొత్తికై మొత్తి చెబుతుందట. ఒకరు రాముడు మర్చిపోయినా అమ్మవారు జ్ఞాపకం చేస్తారు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం.
ఎలాగైనా సీతమ్మ అంటే మాతృహృదయం కదా, వాడు అంత కష్టపడి చేస్తామంటే ఎంతకాలం నువ్వు వెయిట్ చేస్తావని బొగ్గల బొగ్గల పిండేస్తుందట.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం.
తల్లి అంటే తల్లే.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం.
రామకృష్ణ పరమహంసులు గారు చెప్పారు, మన తల్లి దగ్గర ఉన్నంత చనువుగా తండ్రి దగ్గర ఉండలేమని. తల్లి అంటే తల్లే, మాతృహృదయం.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం.
మనకి రాముడు పాదాలు సరిపోతాయి, మోక్షానుభవం పొందడానికి రాముడు పాదాలను ధ్యానం చేస్తే సరిపోతుంది.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం.